भीष्मञ्च द्रोणञ्च जयद्रथञ्च కర్ణం తధాన్యానపి యోధవీరా. ఈ నలుగురు పేర్లు కావాలని ఎత్తి చెప్తాడు. మయా హతాత్వాం జహిమా వ్యధిష్ట, నేను చంపేశానయ్యా వాళ్ళని, ఇంకా నువ్వేం చేయాలి, చచ్చిన వాళ్ల మీద బాణం వేసి పేరు తెచ్చుకో. అది మనం చేయాలి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఈనాడు ఉన్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ సాహసం లేనటువంటి, ఏమీ వనరు లేనటువంటి మనము ఏమి చేస్తాము, నువ్వేం చెయ్యవు, మనమేం చేయలేము. చేసేదేవుడు అవతారమూర్తి. అతన్ని నేను చేసేశాను అని చెప్పేశాక ఇంకా పేరు తెచ్చుకో. ఈ రెండు ఉదాహరణలు నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది కదా. ఈనాటి ఉన్నటువంటి ఈనాడు పరిస్థితుల్లో రెండు విషయాలైనటువంటివి మనకి చాలా స్పష్టంగా బోధపడుతున్నాయి. అసంభవమైనటువంటి పరిస్థితులను కల్పించగలే వైజ్ఞానిక శక్తి మనకి ఉన్నది, అందులో డౌట్ లేదు. మనకి ఈనాడు మానవ సమాజానికి, ప్రతి వ్యక్తికి ఉందంటే లేదు, కానీ ఒక మానవ సమాజం, మొత్తం హ్యుమానిటీ కావాలనుకుంటే ఎంత శక్తి ఉంది అంటే ఏదైనా చేసేయగలదు. చంద్రమండలంలోకి వెళ్ళిపోగలదు, లేదు అంటే బాంబులు వాటిని ఉపయోగించి ఇవాళ మనం రాత్రి పడుకుంటాం, రేపు పొద్దున అసలు పృథ్వీ గ్రహమే ఉండకపోవచ్చు. రెండు న్యూక్లియర్ బాంబులు పడితే చాలు, మొత్తం పృథ్వీ గ్రహం ఎగిరిపోతుంది. వైజ్ఞానిక రంగం గురించి చెప్తున్నాను నేను. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఒక చిన్న ఆలోచన మీరు ఆలోచించండి. ఈనాడు మూడు రకాలైనటువంటి శక్తులు మనని శాసిస్తున్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే శాసనశక్తి, లేకపోతే పొలిటికల్ పవర్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ చీఫ్ మినిస్టర్ కానీ, ఓ ప్రెసిడెంట్ కానీ, ఓ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఆ నిర్ణయానికి లొంగి తీరాల్సిందే, శాసన వ్యవస్థ. రెండోది ధన వ్యవస్థ. ధన వ్యవస్థకు ఉన్నటువంటి బలహీనతలు, ధన వ్యవస్థకు ఉన్నటువంటి సామర్థ్యము మీకు తెలిసిందే. మూడోది ఏంటి, వైజ్ఞానికులు, బుద్ధిమంతులు. వాళ్ళు ఎటువంటి ఆవిష్కారాలు చేస్తారో దానికి తగినట్టు మన జన జీవితం మారుతూ ఉంటుంది. మీరు అది గమనించారా? కారు కనిపెడితే కారులో వెళ్తూ ఉంటాం, ఏరోప్లేన్ కనిపెడితే ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటాం. అంటే మనము ఈనాడు సుఖంగా జీవిస్తున్నటువంటి సాధన సామగ్రి అంతా కూడా వైజ్ఞానికుల చేతిలో ఉన్నాం. వైజ్ఞానికులు ఎవరి చేతిలో ఉన్నారు? పొలిటీషియన్స్, ధనవంతుల చేతిలో ఉన్నారు. ఈ మూడు శక్తులు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. కానీ ఒక్క శక్తి ఇంకొకటి ఉన్నది, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాన్ని పబ్లిక్ ఒపీనియన్ అని ఈనాడు సైంటిస్టులు చెప్తారు. పబ్లిక్ ఒపీనియన్, జనమతం. పబ్లిక్ ఒపీనియన్ ఏ దిశలో వెళ్తూ ఉంటే మీకు తెలిసినో తెలీదో అదే దిశలో పొలిటీషియన్స్ వెళ్తారు, ధనవంతులు వెళ్తారు అన్నమాట. నేనంటే కాదా ఎస్సా మీరే చెప్పండి, మీకేమీ సందేహం లేదు. పబ్లిక్ ఒపీనియన్ ప్రకారమే పొలిటీషియన్స్ నడుస్తారు. కానీ పొలిటీషియన్స్ లో చిన్న తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ ఒపీనియన్స్ ని మీ ఒపీనియన్స్ గా చెప్తే మీరు ఒప్పుకుంటారు, అది వేరే విషయం, దానికి మనం ఏం చేయలేము. కానీ ఖచ్చితంగా వాళ్ళు మన ఒపీనియన్ జనమతం మీదే ఆధారపడి ఉంటుంది. బిజినెస్ పీపుల్ వాళ్ళు జనమతమే. పబ్లిక్ ఏం కావాలో అది అమ్ముతారు తప్ప వాళ్ళు, నీకు అక్కర్లేదు అమ్మలేరు కదా. కోకో కోలా అది ఎందుకు అమ్ముడవుతున్నాయి? ఎన్నో రకాలుగా అనేక మంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. ఈ నేచర్ క్యూర్ వాళ్ళు అయితే చాలా డైరెక్ట్ గానే చెప్తున్నారు అది పాయిజన్ అని. కోకో కోలా అవి వాటిని కూడా మీరు పెస్టిసైడ్స్ గా వాడచ్చు అని చెప్తున్నారు. అయినా తాగుతున్నాం కదా, మనం తాగుతూ ఉంటే వాళ్ళు అమ్ముతూ ఉంటాడు. అంటే వాళ్ళు గొప్ప మనం గొప్ప అన్నది మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీ వల్ల వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ వల్ల మీరు లేరు. అదే అర్థం చేసుకుంటే ఈ రెండు శక్తులు, పొలిటికల్ పవర్, మనీ పవర్, ఇవి రెండు కూడా మీ చేతిలో వస్తాయి. ఇంకంటే మీరేమనుకుంటే అది ఇస్తారు. కానీ ఈ ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మనం ఏమీ చేయగలము? ప్రజాభిప్రాయం అంటే ఎవరు? మనం అందరం కదా. మరి మన అందరి అభిప్రాయాలు మార్చటానికి మనం ఏమి చేయగలము? ఏమి చేయగలము అంటే ఈనాడు ఉన్న పరిస్థితులు మనం ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే మారగలవు అని మనం నిరూపించగలిగితే చాలు. అంతకంటే మీరేం ఎక్కువ చేయక్కర్లే. ఒక్క సైంటిస్ట్ రైట్ బ్రదర్స్ అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములు 1902 ఒక్క నిమిషం పాటు ఎగిరి చూపించారు. ఎక్కడ వస్తువు అని చూపించారు అంతే. ఇప్పుడు ఎంత పెద్ద మార్కెట్? మన రిలయన్స్ కంపెనీ అధినేత తన భార్యకి 245 కోట్లు పెట్టే ఏరోప్లేన్ బహుకరించాడని పేపర్లో పడింది కదా. కానీ ఇది ఎందుకు బహుకరించగలిగాడు? ప్రజాభిప్రాయానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు అన్నదమ్ములు రైట్ బ్రదర్స్ ఆకాశంలో ఎగరొచ్చు అని నిరూపించారు. నిరూపించాక వాళ్ళేం చేయలే, మిగతా వాళ్ళు అందుకున్నారు. మనం ఆ పని చేయటానికి, ఆ పని ఎలా చేయొచ్చో చెప్పటానికి వచ్చాను. ఇది ఇలా జరుగుతుంది. 2000 నుంచి 2012 లోపల ఇలాంటి ఆలోచనలలో మార్పు తీసుకువచ్చే ఒక అద్భుతమైనటువంటి శక్తి భారతదేశం నుంచి ఆవిర్భవిస్తుంది అని 1555 నుంచి, అంటే 16th century నుంచి అనేక భవిష్యవాణులు చెప్పారు, భవిష్యవక్తలు చెప్పారు. ఇందాక నేను ముందు చెప్పింది మన పురాణాల గురించి చెప్పారు. ఇప్పుడు నేను నాస్ట్రాడామస్ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ డాక్టర్, ఆయన సెంచురీస్ అనేటటువంటి పుస్తకం రాశాడు. 400 ప్రిడిక్షన్స్ ఉన్నాయి అందులో. 1555 నాటికి, అంటే ఆయన శరీరం వదిలేసే నాటికి, నెపోలియన్ పుట్టలేదు, హిట్లర్ పుట్టలేదు, గాంధీ పుట్టలేదు, నెహ్రూ పుట్టలేదు, క్రూషేవ్ పుట్టలేదు, వీరందరి గురించి చెప్పాడు. చెప్పింది చెప్పినట్టు జరిగింది. చెప్పింది అర్థమవుతుందా మీకు? భవిష్యవాణుల గురించి చెప్తున్నాను నేను. మీరు బజార్లోకి వెళ్ళి నాస్ట్రాడామస్ అనేటటువంటి బుక్ కొనుక్కోవచ్చు. వెబ్సైట్ ఉపయోగించుకోగలిగే వాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు కనుక నాస్ట్రాడామస్ అని కొట్టి వెబ్సైట్ వెతకండి, ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఎందుకు చెప్తున్నాను? ఆయన తను చనిపోయిన తర్వాత జరగబోయేటటువంటి అనేక భవిష్యవాణులను 2037 వరకు రాసి పెట్టాడు. అందులో కొన్ని చెప్పాను నేను మీకు. ఇవన్నీ జరిగాయి. నెపోలియన్ లాంటిది ఎంత వస్తాడు? హెలెనా అనేటటువంటి ద్వీపంలో ఆయన ఖైదు కాబడతాడు, అక్కడే ఆయన తన శరీరాన్ని వదిలేస్తాడు. హిట్లర్ యొక్క నియంతృత్వం గురించి, దాని తర్వాత వచ్చేటటువంటి ఫలితాల గురించి, క్రూషేవ్ యొక్క పతనం గురించి, కమ్యూనిజము 2000 నాటికి ఒక సంస్థగా ఉండదు, ఇలా రకరకాలుగా చెప్పాడు ఆయన. ఇవంతా చెప్తూ ఆయన చెప్పింది ఏంటి అంటే, 3 సముద్రాలు 3 వైపుల నుంచి ఆవరింపబడి ఉన్నటువంటి ఒక దేశము. ఆ దేశంలో గురువారం చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. రాబోయేటటువంటి రోజులలో అతను 1555 చెప్పింది ఈ మాట. గురువారం నాడు చాలా మంది భక్తులు ఉపవాసాలు పూజలు చేస్తారు. ఇప్పుడు సాయిబాబా పేరుతో జరుగుతుంది ఏంటి? 3 వైపుల సముద్రం ఉన్న దేశం ఏమిటి? అక్కడి నుంచి సూర్యశక్తిని ఉపయోగించుకుని ఒక విచిత్రమైనటువంటి ఆలోచన శక్తి ప్రపంచం అంతా ఆవరించి మొత్తము భారతదేశం యొక్క గొప్పతనము ప్రపంచానికి తెలియజేయబడుతుంది. యుద్ధాలు ఉండవు, అన్ని చోట్ల సర్వత్రా సుఖము శాంతి ఉంటుంది 2037 నాటికి అని చెప్తాడు ఆయన. ఆయన భారతదేశీయుడు కాదు, ఆయనకు భారతదేశం గురించి అసలు భారత్ అని పేరు, భారతదేశం పేరు వాళ్లే. 3 వైపుల సముద్రాలు, 1 వైపు పర్వతాలు. గురువారం చాలా ప్రముఖమైన రోజు, ఉండేటటువంటి దేశం అన్నాడు. ఇలాంటి కొన్ని వేల ప్రెడిక్షన్స్ మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒక పుస్తకం ఇక్కడ ఉంటుంది, ఆ రిఫరెన్స్లు ఇందులో ఉంటాయి. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అని ఈ పుస్తకం పేరు. కావలసిన వాళ్ళు దీని ఫోటోస్టాట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర మీరు దాన్ని చదివి ఉపయోగించుకోవచ్చు. అనేక ప్రిడిక్షన్స్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అది గుర్తుంచుకోండి. ఆ మాట మీకు అర్థమైపోతే, చూడటానికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే సర్వనాశనం వైపు వెళ్తున్నాము, ఈ కాలుష్యాలు, గాలి పీలిస్తే ఎలర్జీ, మంచినీళ్ళు తాగితే ఎలర్జీ, కానీ ఈ ప్రిడిక్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇదంతా మొదటి నుంచి మాకు తెలుసు. ఎందుకంటే ఇది 14వ శతాబ్దంలో రాశారు, 1555 నుంచి రాశాడు, అప్పుడు ఇంత కాలుష్యం లేదు, కానీ ఇప్పుడుంది. దీని తర్వాత ఏం జరగబోతుందో వాళ్ళు రాశారు. ఏంటి వాళ్ళు చెప్పింది, సూర్యుడిని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ ఆవిర్భవింపబడుతుంది. అది ఈనాడు సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. సైంటిస్టులు కూడా ఆల్టర్నేట్ ఎనర్జీ, ఈనాడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బొగ్గులు కానీ పెట్రోలియం కానీ ఖనిజ జగత్తులోంచి మనం తవ్వి తీసుకునేటటువంటి ఇంధనాలు మహా అవుతే ఇంకో 100 సంవత్సరాలు వస్తాయి. మహా అవుతే ఈ స్పీడ్ మీద ఏరోప్లేన్స్, ఎయిర్ షిప్స్ ఇవన్నీ పెరిగాయనుకోండి, ఇంకా తొందరగా అయిపోతాయి. ఎంచేత ఆల్రెడీ సైంటిస్టుల యొక్క బుర్రలో ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఈ ప్రపంచంలో పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి ఈ ఇంధనాలన్నీ కూడా ఖర్చు అయిపోతే మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళందరి దృష్టి కూడా సూర్యుడి మీద పడింది. పృథ్వీ గ్రహం లేనప్పుడు సూర్యుడు ఉన్నాడు. క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంకా సూర్యుడు కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఉండవచ్చు. అంచేత సూర్యుడి దగ్గర నుంచి కనుక మనం శక్తిని కిందకి లాక్కోగలిగితే ఇంకా అంతా ఫ్రీయే. ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అంతా ఫ్రీ. మీరు ఒక్క నాపే చేయవచ్చలే. మొట్టమొదట ఇప్పుడు కూడా సోలార్ బ్యాటరీస్ పెట్టడానికి ఖర్చు అవుతుంది తప్ప, మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది తప్ప, ఇప్పటికి కూడా ఒకసారి అది సెట్ చేసేసుకున్నాక ఇచ్చేయండి మా సోలార్ ఎలక్ట్రిసిటీయే మీకు ఈజీ అవుతుంది. ఈ సోలార్ శక్తిని ఉపయోగించుకున్నటువంటి రెండు చరిత్రలు మనకు తెలుసు, ఇతిహాసాలు, రామాయణం మహాభారతం రెండు సోలార్ ఎనర్జీ గురించే చెప్తాయి. రావణాసురుణ్ణి చంపటానికి రాముడు కాళ్ళ మీద, రెండు కాళ్ళ మీద నుంచున్నాడు, రథం కూడా లేదు, రావణాసురుడికి అంతా ఉంది. అప్పుడు అగస్త్యుడు వస్తాడు, ఆదిత్య హృదయం గురించి చెప్తాడు. చెప్పాక ఒక విచిత్రమైనటువంటి మాట అంటాడు, అస్మిన్ క్షణే మహాబాహో రావణంతో వదిలేసి, నువ్వు ఆదిత్య హృదయం విన్నావు, ఈ క్షణంలోనే రావణాసురుడిని చంపేశావు. పాస్ట్ టెన్స్ లో చెప్తాడు. రామరాజ్యం ఎక్కాక, రామరాజ్యం స్థాపించాక, రాముడు సింహాసనం ఎక్కాక ఋషులందరూ వస్తారు. అంతవరకు ఋషులు రాదు, కోతులు ఎండుబంట్లు ఇవే యుద్ధం చేశాయి. ఋషులు వస్తారు రాముడు సింహాసనం ఎక్కాక. చనిపోవలసి ఉండవలసినటువంటి రావణాసురుణ్ణి చంపినందుకు మాకు కృతజ్ఞతలు అంటారు. చదవండి రామాయణంలో, ఆ మాట తీరు అర్థమైందా? రాముణ్ణి ఏం క్రెడిట్ ఇవ్వటం లే వాళ్ళు, ఎలాగో రావణాసురుడు చనిపోతాడు. ఆ రావణాసురుణ్ణి చంపిన నీకు మా కృతజ్ఞతలు, అది వాడు చెప్పింది. ఎందుకు ఇది చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళగానే ఆలోచించుకోండి, రాబోయేటటువంటి మార్పులు జరిగిపోయాయి. అది రావణ వధే కావచ్చు, కంస వధే కావచ్చు, జరాసంధ వధే కావచ్చు, ఏదైనా కావచ్చు. భారతదేశంలో టైంకి ఒక విచిత్రమైనటువంటి శక్తి ఉంది అని మనం ఒప్పుకుంటాం. దాన్నే మహాకాళి, మహాకాలుడు అని పిలుస్తాం. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి? ఐన్స్టీన్ సైంటిఫిక్ గా దాని దగ్గరికి వెళ్ళాడు, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎలక్ట్రిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ చేశాను నేను పిహెచ్డి. అప్పుడు ఈ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశగా ఉండేది, ఇంకే ఉంది, మహాకాలుడు గురించి ఉపనిషత్తుల్లో చెప్పినవి సైన్స్ కూడా పట్టేసుకుంటుంది అని. పట్టుకోలేదు, సైన్స్ పట్టుకోలేదు కూడా, మనం పట్టుకోగలం, భారతీయులు పట్టుకోగలరు. ఇచ్చారంటే మనకి ఆ టెండెన్సీ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు వినండి. సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకుని రాబోయే చమత్కారాలు జరుగుతాయి, అది ప్రెడిక్షన్. కానీ ఈ సూర్యుడి శక్తిని ఉపయోగించుకునే రావణ వధ జరిగింది, ఈ సూర్యుడి శక్తి ఉపయోగించుకునే మహాభారతంలో అక్షయ పాత్ర కాని శమంతకమణి కాని ఇవంతా కూడా సూర్యుడి యొక్క శక్తి నుంచి వచ్చినది. పంచపాండవులు సూర్యుడు ప్లస్ సూర్యుడు తర్వాత వచ్చేటటువంటి దేవతాశక్తులు, కర్ణుడు దాని తర్వాత వచ్చిన దేవతాశక్తులు. కర్ణుడు ఎవరి ద్వారా పుట్టాడు? ఈ సూర్యశక్తితో పుట్టినటువంటి వాడికి ఒక అద్భుతమైనటువంటి వరం ఉంది, సహజమైనటువంటి కవచ కుండలాలు ఉన్నాయి సూర్యుడి శక్తితో పుట్టినటువంటి. అవి ఉంటే అర్జునుడు ఏమి చేయలేడు, కృష్ణుడు ఏమి చేయలేడు. అందుకని ఇంద్రుడు ఏం చేయాల్సి వచ్చింది, ఆ సహజ కవచ కుండలాలని తీసేశారు. ఈ సహజ కవచ కుండలం ఏమిటి అంటే సూర్యశక్తితో మన శరీరంలో ప్రవేశించేటటువంటి హార్మోన్. ఏ సైంటిస్ట్నైనా అడగండి, ముఖ్యంగా బయోకెమిస్ట్రీ వాళ్ళని అడగండి, సూర్యశక్తితో హార్మోన్స్ ఎలా తయారవుతాయో వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ డి అసలు సూర్యశక్తితోనే వస్తుంది అని అందరికీ తెలుసు, సైంటిస్టులందరికీ. కానీ ఇంకా సైంటిస్టులకి తెలియంది, మన ఋషులకి తెలిసింది ఏంటి అంటే మన ఈ శరీరాలు సహజంగా ఆరోగ్యంగా బలవంతంగా ఉండటానికి కారణం ఏంటి అంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ సూర్యకిరణాల వల్ల ఏర్పడతాయి. సూర్యకిరణాలు తక్కువ వెళ్లే చోట రోగాలు ఎక్కువ వస్తాయి అన్నది అందరికీ తెలుసు సైంటిస్టులకి. సూర్యకిరణాల కంటే బెస్ట్ యాంటీబయాటిక్ లేదు అన్నది కూడా సైంటిస్టులకి తెలుసు. మీరు యాంటీబయాటిక్స్ కోసం మందులేం వాడక్కర్లే, కరెక్ట్ గా సూర్యశక్తి కనుక మీ ఇంట్లోకి వస్తే సహజమైనటువంటి యాంటీబయాటిక్స్ మీ శరీరంలోకి వెళ్ళిపోతాయి. ఈ యాంటీబయాటిక్స్ సూర్యుడి వల్ల ఎలా ఏర్పడుతుంది సైంటిస్ట్ అందరికీ తెలుసు. ఏ సైంటిస్ట్ నేను చెప్తాడు సూర్యకిరణాలను ఉంటే బాబు మీకు క్రిమికీటకాలు జేరవు, ఇది సహజ కవచ కుండలాలంటే పోగొట్టుకున్నావు. మనం సూర్యుడిని ఉపయోగించుకోవటం రాదు, సైంటిస్ట్ చెప్తున్నారు కానీ సైంటిస్ట్ సూర్యుడిని ఇలా ఉపయోగించుకోవాలి అని చెప్పటం లే. సూర్యుడిని ఎలా ఉపయోగించుకోవాలి అనేదే వేదాలలో చెప్పబడి ఉన్నది అన్నది కూడా మన వాళ్ళకి తెలియదు. మళ్లీ చెప్తున్నాను వినండి, వేదాలలో దేవుళ్ల గురించి రాయబడలేదు. లేదు లేదు లేదు. నేను వేదాలు చదివాను, పిహెచ్డి సైన్స్ లో చేశాను, బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేశాను కనుక తెలిసి చెప్తున్నాను అని నమ్మండి. కానీ ఒక జర్మన్ MD-DM నోబెల్ ప్రైజ్ విన్నర్ టానీ నేడర్ అనేటటువంటి, ఇప్పుడు ఆయన బతికున్నాడు, మీకు తెలుసో తెలీదో, రామరాజ్య స్థాపన 2000 నాడు ఈ టానీ నేడర్ అనేటటువంటి జర్మన్ వైజ్ఞానికుడు రాముడుగా సింహాసన వ్యక్తి తనైన దృష్టితో తను నడిపించుకుంటున్నాడు. ప్యారలల్ గవర్నమెంట్ జరుగుతోంది, ఆ ప్యారలల్ గవర్నమెంట్ నెదర్లాండ్స్ లో ఉంది, అది కూడా ఎవరికి తెలియదు. ఈ హత్యలు వాటి గురించే రాస్తారు తప్ప అసలు ఇది జరుగుతోంది అని ఎవడు రాయుడు. జరిగిపోతుంది, అది అప్పుడే జరిగి 7 అయింది అది. కానీ మాట ఎందుకు చెప్తున్నాను, ఆ MD-DM ఆయన పేషెంట్స్ ఎవరు, ప్రెసిడెంట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తాలూకు ఎవరు, ఆయన బిల్ గేట్స్, వీళ్ళు ఆయన పేషెంట్స్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు అని. ఆయన ఒక పుస్తకం రాశాడు, మానవ శరీరము మొత్తము వేద సూత్రముల మీద ఆధారపడి ఉన్నది అని. ఋగ్వేద సూత్రాలకి హార్ట్కి, ఋగ్వేద సూత్రాలకి చెవులకి, ఋగ్వేద సూత్రాలకి కంటికి, పతంజలి యోగ సూత్రాలకి బ్రెయిన్కి, అవతారాలకి మన శరీరంలో ఉన్నటువంటి భాగాలకి, సకల దేవతా స్వరూపాలకి మన శరీరంలో ఉన్నటువంటి భాగాలకి కోసి చూస్తే మీకు ఖచ్చితంగా అవి కనిపిస్తాయి. వినాయకుణ్ణి మనం తొండము ఏకదంతము అని చదువుతాం కదా. మీ బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే వినాయకుడు మీ బ్రెయిన్ లో కనిపిస్తాడు. బ్రెయిన్ లేకుండా నువ్వు ఏమైనా పని చేయగలవా? ముంచేత వినాయకుడు లేకుండా నువ్వే పని చేయలేవు. చూపిస్తాడు ఆయన పుస్తకంలో, హ్యూమన్ ఫిజియాలజీ అనే దాని పేరు. ఆ పుస్తకం రాసినందుకు ఆయన జర్మన్ గవర్నమెంట్ బంగారంతో చూచింది ఆయన్ని. మరి మనము దేవుడికి తెలియాలి ఏం చేస్తాం వేదాలంటే. చేత ఈ వేదాలలో సూర్యుడి యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది, ఈ దేవతలన్నీ కూడా సూర్యుడి యొక్క వివిధ రూపాలే అని ప్రూవ్ చేస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానామవ్యయం. సూర్యుడికి చెప్పాను మొట్టమొదట ఈ యోగాన్ని నేను, తర్వాత సకాలేన మహతా యోగో నష్ట పరంతప. ఈ యోగము వీలైతే కూడా తీసేస్తే మంచిదేమో, పురుగులు అవస్థ పెడుతున్నాయి తీసేద్దామండి. నా మాట వినిపిస్తే చాలు కదా, నేను కనిపిస్తే చాలు, తీసేమ్మా లైట్. కొంచెం అది అది తీస్తే నాకు తగ్గుతుందని ఆశ వాళ్ళ పేరు చెప్పి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానామవ్యయం. సూర్య విజ్ఞానము భారతదేశ ఆధ్యాత్మికతకి ఆధారము. ఒకప్పుడు భారతదేశంలో 24,000 సూర్య దేవాలయాలు ఉండేవి. కోణార్క దేవాలయంలో 25 టన్నుల విలువ కలిగినటువంటి సూర్య విగ్రహం ఉండేది. మనకే తెలియదు మన చరిత్ర, విదేశీయులు చెప్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మీరు ఎలాగైతే బంగారంతో తాపడం చేయిస్తాము, ఖచ్చితంగా మరి 25 టన్నుల బంగారంతో అక్కడ ఉండేది అంటే అప్పుడు ఆయనకి తాపడం చేయించామన్నమాట బంగారంతో. మనం ఈ సూర్యుడికే హిరణ్మయుడు అని పేరు. హిరణ్మయుడు అంటే బంగారం వంటి కలవాడు. ఆ సూర్యశక్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి 2 రాక్షసులు ఉండేవారు ఒకప్పుడు సత్యయుగంలో, హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు. మళ్ళా ఆ సూర్యుడిని అక్కడి నుంచి రక్షించాల్సి వచ్చింది. సరే అది వేరే చరిత్ర. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఈ సూర్యశక్తిని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. కానీ ఈ సూర్యశక్తిని ఉపయోగించుకోవటం నేర్చుకోవటంలో భారతీయులు ఎప్పుడో నేర్చుకున్నారు అని రామాయణ మహాభారత ఉపనిషత్తులు వేదాల ఉదాహరణ ఇచ్చాను నేను మీకు. కానీ దీన్ని సైన్స్ గా ఎలా నేర్చుకోవాలి మనం ఈనాడు అంటే మనకి ఫార్ములా తెలియాలి. పరమాణు శక్తిని ఉపయోగించుకోవటానికి ఐన్స్టీన్ ఒక ఫార్ములా ఇచ్చాడు, E=mc². అది ఆయన 1902 ఆ ప్రాంతంలో పట్టాడు. దాన్ని ఉపయోగించుకుని హీరోషిమా నాగాసాకిలో కొన్ని సంవత్సరాల తర్వాత బాంబులు వేశారు. ఫార్ములా కనిపెట్టడానికి, ఫార్ములా ఉపయోగించుకోవడానికి టైం పడుతుంది. అలాగే సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవటానికి గాయత్రి మంత్రము అనేది ఫార్ములా. ఓం భూర్భవస్వ తత్సవితుర్వరిణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది నేను ఆధ్యాత్మికతగా చెప్పటం లేదు, దేవతలుగా మాట్లాడటం లేదు, సైంటిస్ట్ గా మాట్లాడుతున్నా. ఈ ఫార్ములాని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే సూర్యశక్తిని నువ్వు ఉపయోగించుకోగలవు. దీన్ని సైంటిఫిక్ గా మీరు ఎలా ఉపయోగించుకోవాలో అన్న దానికి ఈ వ్యక్తి, మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య హరిద్వార్లో అనేక ప్రయోగాలు చేశాడు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఒప్పుకుంటారు కదా, అంతే తప్ప మనసుతో చేస్తున్నారు కనుక అది సైన్స్ కాదని అనం కదా. అలాగే ఈయన మొత్తము గాయత్రి మంత్రాన్ని 4 రకాలుగా ఉపయోగించుకున్నాడు, ధర్మ అర్థ కామ మోక్ష ప్రదాయనిగా. ఎలా ఉపయోగించుకున్నాడో ఇందులో రాశాడు ఆయన. ఇందులో దేవుణ్ణి పూజించమని కానీ సూర్యుణ్ణి పూజించమని కానీ ఏమీ లేదు. ఒక సైంటిస్ట్ ఎలా ప్రయోగాలు చేస్తాడో అలా ప్రయోగాలు చేశాడు. నా పర్సనల్ ఒపీనియన్, ఇంకెక్కడ దీనికి అథారిటీ ఏం లేదు, ఇంతవరకు నేను అథారిటీ చెప్తూ వచ్చా. ఇది నేను చదివి ఈయన దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఒక్క పుస్తకాన్ని మీరు చదవగలిగితే 56 పేజీలు చదవగలిగితే అంటే చదివితే లాభం లేదు, చదివి ఆచరించగలిగితే 300 కోట్ల సంవత్సరాల వరకు మానవ జీవిత భవితవ్యత దీని మీద ఆధారపడి ఉంటుంది. చాలా గొప్ప విషయాలు చిన్న చిన్న పుస్తకాల్లో ఉంటాయి. ఐన్స్టీన్ థియరీ 2.5 పేజీల్లో రాశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ 2.5 పేజీలు ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. కమ్యూనిజం, కార్ల్ మార్క్స్ ఓ బుక్ రాశాడు, డెస్ క్యాపిటా. ఆ ఒక్క పుస్తకం ఈనాడు వాళ్ళు కమ్యూనిస్ట్లు అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా 200,000 మంది, అంటే ప్రపంచ జనాభాని 3 భాగాలు చేస్తే అందులో 200,000 మంది కమ్యూనిస్టులే. అంటే వాళ్ళు ఈ సమానత్వాన్ని ఒప్పుకుంటారు, అందరికీ అన్నీ అందాలి అనేది. కానీ దానికి ఆధారం ఏంటి? డెస్ క్యాపిటా అనే ఒక బుక్. ఆర్యులే రాజ్యం చేయాలి, తప్పుడు భావనే కావచ్చు, నాజీజం. దానికి హిట్లర్ రాసినటువంటి పుస్తకం ఉంది. రూసో అనేటటువంటి ఒక వ్యక్తి సుమారు 350 సంవత్సరాల కిందట 5 పేజీల ఆర్టికల్ ఒకటి రాశాడు. ఆ 5 పేజీల ఆర్టికల్ ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోంది. డెమోక్రసీ అనేది దానివల్ల వచ్చింది. ఈ మన ప్రజలే రాజ్యం చేయాలి అనేటటువంటిది 350 సంవత్సరాల కిందట రాసిన 5 పేజీల ఒక ఆర్టికల్ ఎస్సే. ఈనాడు ప్రపంచాన్ని మాకు స్వాతంత్రం కావాలంటే మాకు స్వాతంత్రం కావాలని పబ్లిక్ లేచి నుంచుంటుంది ఈ పుస్తకం. 300 కోట్ల సంవత్సరాల వరకు ప్రపంచం యొక్క భవితవ్యతను శాసిస్తుంది, ఎడ్యుకేషన్ని శాసిస్తుంది, ఎకానమీని శాసిస్తుంది. ఎలా శాసిస్తుంది? ఆయన ఏం చేశాడో ఇందులో రాసుకున్నాడు. మీరు కావాలని ఇష్టం ఉన్నవాళ్ళు చదివి మీరు కూడా అంత గొప్పవాళ్ళు అయిపోవచ్చు. ఏమీ రహస్యం లేదు. కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్ అవుతాడు, ఫిజిక్స్ చదివినవాడు ఫిజిసిస్ట్ అవుతాడు, ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీర్ అవుతాడు, మెడిసిన్ చదివినవాడు డాక్టర్ అవుతాడు, ఈ పుస్తకం చదివినవాడు సూర్యకిరణ విజ్ఞాని అవుతాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. చదవటం అంటే ప్రాక్టికల్స్ చేయాలా? మీరు చదివామండి బాగుందండి, మరి మాకేది అంటే యు డూ ద ప్రాక్టికల్స్. కానీ ఆ ప్రాక్టికల్స్ ఎలా చేయాలి ఇచ్చాడు ఇందులో. అయినా ఏమీ దాచలేదు. ఎవడు ఈ పుస్తకం ఆధారంగా తన జీవితాన్ని మలుచుకుంటాడో ఖచ్చితంగా వాడు సూర్యకిరణ విజ్ఞాని అయి తీరుతాడు. ఇన్ని పుస్తకాలు చదివిన వ్యక్తిగా నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు చదివాక మీరు ఆచరించాక అవ్వకపోతే నన్ను అడగండి. కానీ ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు నేను చెప్పటండి. ఓ జ్యోతిష్కుడి దగ్గరికి చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాడు ఒకడు వెళ్ళాడు. వెళ్తే జ్యోతిష్కుడు అన్నాడు, 6 నెలలు నువ్వు కూర్చో ఆగు తర్వాత రా అన్నాడు. అప్పుడే తగ్గిపోతుందా బాధలన్నీ అన్నాడు. బాధలు తగ్గవు కానీ నీకు అలవాటైపోతావు అన్నాడు బాధలకి. అలా చెప్పటంలే, మీరు ఆచరిస్తే ఈ జీవితానికి అలవాటు పడరు. మీరు ఖచ్చితంగా మీరు సూర్యకిరణ విజ్ఞానానికి అలవాటు పడతాడు. ఇది క్లాస్ అయిపోయాక నాది ఇది ఖచ్చితంగా. ఏమో పుస్తకాలు ఉన్నాయి. అది ఈ పుస్తకం పేరేంటి అంటే ప్రజ్ఞావతార కథామృతము. దీని ముందు ఇంట్రొడక్షన్లో నేను రాసిన ఒక మాట ఏంటి అంటే, ఆధ్యాత్మిక విద్యలోనే కనుక నోబెల్ ప్రైజ్ అని ఉండుంటే దీనికి 4 నోబెల్ ప్రైజులు ఇవ్వాలి. ఎందుకంటే 4 ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు చదివిన తర్వాత అది కాదు అని అనిపిస్తే నాకు చెప్పండి, నేను తప్పనుకున్నాను ఫలానా వాళ్ళు కరెక్ట్ చేశారని అన్నాను, నేను కృతజ్ఞత చెప్పుకుంటా. కానీ మీకు అది అనిపించకపోతే దీనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అని. సరేనా? ఇది ఒక పుస్తకం, మీరు ఖచ్చితంగా చూడండి. నా కోరిక మీరు మీ పిల్లలు అందరూ కూడా ఈ పుస్తకాన్ని అధ్యయనించండి. 56 పేజీలు అంతే, మీ జీవితాలు మారిపోతాయి. ఇంకొకటి సూక్ష్మంగా చాలా ముఖ్యమైనటువంటి ఒక మాట నేను చెప్పబోతున్నాను. విద్యాలయాల ద్వారా మనం విద్య నేర్చుకుంటున్నాం. నేను చెప్తున్నటువంటి ఈ సూర్యశక్తి ఒక దేవత. ఇప్పుడే మాస్టర్ మీరు చెప్పారు నేను దేవుడి గురించి దాని గురించి మాట్లాడనని, మళ్ళా ఇప్పుడు మీరు సూర్యుడు ఒక దేవత అంటున్నారు. దేవత అంటే ఏంటో నేను చెప్పింది విన్నాక మీరు చెప్పండి. దేవత అంటే ప్రకృతిలో ఏ శక్తి యొక్క నియమాలు మీకు తెలుసో అది దేవత. ప్రకృతి యొక్క ఏ శక్తి యొక్క ఉపయోగించుకునేటటువంటి నియమాలు మీకు తెలుసో అది దేవత అని మన ఋషులు చెప్పారు. వాయుల్ దేవత, వాయువుని ఉపయోగించుకోగలిగితే అది దేవత. వాయు నియమాలు దేని ద్వారా ఉపయోగించుకుంటాం? ప్రాణాయామాల ద్వారా ఉపయోగించుకుంటాం. ఇప్పటివరకు తెలియదు ఆ ప్రాణాయామాల సంగతి, అది వేరే విషయం. చేత దేవత అంటల్లో నా ఉద్దేశ్యం మీరనుకునే దేవతలు కాదు. దేవత అంటే ఏమిటి? ప్రాకృతిక శక్తులు ఉన్నాయి, వాటి నియమాలు మీకు తెలిసి దానిని ఉపయోగించుకోగలిగితే అది దేవత. వరుణో దేవత అంటే ఏ నియమాలు తెలియాలి? నీటి యొక్క నియమాలు తెలియాలి. అగ్నిర్ దేవత అంటే అగ్నిని ఉపయోగించుకునే నియమాలు మీకు తెలియాలి. ఆ దృష్టిలో సూర్యుడిని దేవత అంటే నా ఉద్దేశ్యం ఏమిటి? సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకోవటం నియమాలు తెలిస్తే సూర్యుడు దేవత. ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు మీరు ఉపయోగించుకోగలరు కనుక ఎలక్ట్రిసిటీ దేవత. ఆ భావంతో చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఐదే ఐదు సెంటెన్సెస్ చెప్తాను నేను, దాని తర్వాత మిగతాదంతా మీ చేతిలో ఉంటుంది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మొదటి సెంటెన్స్ ఏంటి అంటే, మన ఋషులు ఈ దేవతా శక్తుల్ని ఉపయోగించుకోవటానికి విద్యాలయాలు బదులు దేవాలయాలను స్థాపించారు. ఇది మొదటి సెంటెన్స్. పాయింట్ అర్థం చేసుకోండి ఏం చెప్తాను. విద్యాలయాలలో విద్య నేర్చుకుంటారు, దేవాలయాలలో దేవతా శక్తులను ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు. దేవతల్ని అడుక్కోవటం కాదు. మేము దేవాలయానికి వెళ్ళామండి, నాకు ఇప్పుడు రెండు రకాల మనుషులే కనిపిస్తారు దేవాలయాల్లో అని చెప్తూ ఉంటా అందరికీ. ఒకళ్ళేమో బయట చిప్పబట్టి కూర్చొని అడుక్కుంటూ ఉంటారు, ఇంకోటి లోపలికి వెళ్ళి అడుక్కుంటాడు. ఇద్దరు అడుక్కునేవాళ్లే. వీడు ఘరానా అనుకునేవాడు, వాడు వీడేమో రూపాయి 10 రూపాయలు అడుగుతున్నాడు కనుక నిన్ను అడుగుతున్నాడు. నువ్వేమో మినిస్టర్షిప్ ఏదో కావాలో నువ్వు అడుక్కున్నావు. డిగ్రీ డిఫరెన్సే తప్ప అడుక్కోవటంలో తేడాలి. ఆ అడుక్కోవటం కోసం ఈ దేవాలయాలు లేవు. ఈ దేవాలయాలు 5 రకాలైనటువంటి దేవాలయాలు భారతదేశంలో ఉండేవి. పృథ్వీ శక్తికి సంబంధించిన దేవాలయాలు, జలశక్తికి సంబంధించినటువంటి దేవాలయాలు, అగ్నిశక్తికి సంబంధించినటువంటి దేవాలయాలు, వాయుశక్తికి సంబంధించినటువంటి దేవాలయాలు, ఆకాశ శక్తికి సంబంధించినటువంటి దేవాలయాలు. వీటిని పంచపాండవులుగా మన శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలుగా చెప్తామని. అంటే మన శరీరంలో మనం జీవించి ఉన్నాము. కారణం ఏంటి అంటే జీవించే శక్తి, జీవనీ శక్తి, వైటాలిటీ మనలో ఉంది. సంస్కృతంలో ఈ జీవించేటటువంటి శక్తిని ప్రాణశక్తి అంటాం. ప్రాణశక్తి అన్నా జీవించే శక్తి అన్నా ఒకటే. వాడు బతికున్నాడు అంటే ఊపిరి పీల్చుకుంటున్నాడు, చచ్చాడు అంటే ఊపిరి లేదు. అంచేత ప్రాణశక్తి అన్నా జీవనీ శక్తి అన్నా శ్వాస అన్నా ఒకటే. మాట తీరు బట్టి మామూలు వ్యక్తి శ్వాస అంటాడు, ఊపిరి అంటాడు. దాన్ని శక్తిగా ఉపయోగించుకునేటటువంటి వాడు ప్రాణశక్తి అంటాడు. దాన్ని వైటాలిటీ గురించి తెలుసున్నటువంటి వాడిని ఋషి అంటాం మనం, జీవనీ శక్తి అంటాం. కానీ మూడు దేని గురించి చెప్తున్నాయంటే ఊపిరి పీల్చుకోవటం గురించి చెప్తుంది. అన్నిటికంటే విచిత్రమైనటువంటి ఓ సత్యం ఏమిటి అంటే, మనిషి సూర్యుడు ఉన్నంత వరకు చనిపోవలసిన అవసరము లేదు. అమరత్వం. మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే సూర్యశక్తిని ఉపయోగించుకోవటం రాదు వాడికి. సూర్యశక్తిని ఉపయోగించుకున్న ఋషులు ఎప్పుడూ 1000 సంవత్సరాలు బతికారు. నేను స్వయముగా నా కళ్ళారా ఒక వ్యక్తిని చూశాను హిమాలయాస్లో. అతని వయసు 20,000 సంవత్సరాలు. కళ్ళారా చూశాను నేను. పాల్ బ్రంటన్ అనే మహా రమణ మహర్షి శిష్యుడు ఒక అతను, తను చూసిన ఒక 25,000 సంవత్సరాల వ్యక్తి యొక్క కళ్ళ ఫోటో తనకు రాసిన పుస్తకంలో ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్. ఈజిప్ట్ హిమాలయాలలో గురుదేవులు హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, ఇప్పటికీ సశరీరముగా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మనం చెప్పుకునే ఋషులందరూ హిమాలయాల్లో ఉన్నారు. నేను కళ్ళారా చూశాను. వాళ్లతో మాట్లాడి వాళ్ల దగ్గరే ఈ సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకుని మీకు అందజేస్తున్నాను. నేను 20,000 సంవత్సరాల విత్తిని చూశానని చెప్పానే, అతను ఈ గ్రామానికి సంబంధించినాడు. హిమాలయాలలో డార్జిలింగ్ లో కలిశాను నేను, యాక్సిడెంటల్ గా కలిశాను. కలిసినప్పుడు ఈ మాటలు జరుగుతున్నప్పుడు నేను చాలా బచ్చానన్నాడు. చాలా చిన్నవాడిని నా వయసు, అసలు ఇంకా నాకంటే చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారంటే అతను చూస్తే 20-30 ఏళ్ల వయసులో ఉన్నట్టున్నాడు. ఇంతకు నీ వయసు ఎంత అన్నా? 20,000 సంవత్సరాలు. అమరత్వము అనేది భారతీయ సంస్కృతికి ఆధారం, అది కల్పన కాదు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అన్నది మన హక్కు. స్వాతంత్రం మన జన్మ హక్కు అని ఎలా అంటామో అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఆ మాట అంటున్నాను? మీరు దేవాలయాలకు వెళ్ళాక తీర్థం తీసుకుంటారు. తీర్థం తీసుకునేటప్పుడు చదివే శ్లోకం ఏంటి? అకాల మృత్యుహరణం, నో యాక్సిడెంట్, సర్వవ్యాధి నినాశనం, నో డిసీజెస్, సర్వపాపక్షయకరం, అశాంతి లేదు. పాపం ఉంటే అశాంతి ఉంటుంది, పాపం చేయకపోతే అశాంతి ఉండదు. ఆ విద్య నేర్చుకోవటానికి మర్చిపోయి మనం అడుక్కోవటానికి దేవాలయం వెళ్తున్నామే, దానికి స్వస్థ చెప్దాం ఈ రోజు నుంచి. అది నేను చెప్పిన మార్పు. ఇది మీకు అర్థమైపోతే ఈ పబ్లిక్ ఒపీనియన్ దేవాలయాలలో దేవతాశక్తుల గురించి నేర్చుకుందాం, అకాల మృత్యువు లేనటువంటి పరిస్థితులు ఎలా వస్తాయో నేర్చుకుందాం, వ్యాధులు పోయేటటువంటి దాన్ని నేర్చుకుందాం, మానసిక అశాంతి లేనటువంటి తీర్థాన్ని పుచ్చుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవాలయాలను మళ్లీ మనం నిర్మించుకుందాం. విద్యాలయాలు, దేవాలయాలు. విద్యాలయాలలో మీరేం నేర్చుకుంటున్నారు? ఆర్థికంగా సంపాదించుకోరు, డబ్బు తప్ప ఇంకేం కాదు. డబ్బు రాదంటే మీరేం చదవరని నాకు గ్యారంటీ నమ్మకం. నేను బయోకెమిస్ట్రీ హెడ్గా అన్నప్పుడు 7 సంవత్సరాల కిందట, అప్పుడు బయోకెమిస్ట్రీ ఇంకా ఇంత ప్రాచుర్యం పొందలే. కొంతమంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చారు, మాస్టర్ మీరు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కదా, ఏమీ అనుకోకండి, మా వాడు బయోకెమిస్ట్రీ చదివితే అర్థమైందా? అంటే బయోకెమిస్ట్రీ చదవాలని వాడు చదవటం లే, బయోకెమిస్ట్రీ ఎందుకు చదవాలి? మరి దేవాలయాలలో డబ్బు కోసం వెళ్ళకండి, అకాల మృత్యువు పోగొట్టుకోవటానికి వెళ్ళండి. అది చెప్తేది తీర్థం ఇచ్చేది అందుకు. నువ్వు కళ్ళు మూసుకుని తీర్థం తీసుకుంటే ఏం ఫలితాలు వస్తాయి నీకు? మరి ఆ విద్య ఉందా అక్కడ? నువ్వు నేర్చుకుంటే కదా నేర్పేవాడు ఉంటాడు. నేను రీడర్గా కెమిస్ట్రీ లెక్చరర్గా క్లాస్కి వెళ్తే క్లాస్లో 60 మంది ఉండాలి, 20 మంది ఉండేవాళ్ళు, మిగతా 40 మంది దేవుని తెలియాలి. ఏ హ్యాపీ చేసుకో, ఎక్కడికో పోతారు. 2వ రోజు క్లాస్కి వెళ్తే 20 మంది ఉంటారు, ఈ 20 మంది ఉండరు, ఇంకో 20 మంది. ఇప్పుడు నేను ఎవరికి పాఠాలు చెప్పేది? కంటిన్యూషన్ కదా సబ్జెక్ట్ సైన్స్. మరి దేవాలయంలో మనం ఏం నేర్చుకోవటానికి రోజు వెళ్ళాలి? ఏం నేర్చుకుంటున్నాం దేవాలయంలో? ఆ విద్య నేర్చుకోవటానికి బేసిస్ నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రతి శక్తికి కూడా ఆధారం ఏంటి అంటే దేహో దేవాలయ ప్రోక్త. నీ శరీరంలో దేవతాశక్తులన్నీ ఉన్నాయి. విద్య ఎలాగవుతే నువ్వు విద్యలో నేర్చుకుని విద్యాలయంలో విద్య వదిలి రావు. విద్య ఎక్కడికి వస్తుంది? నీ బుర్రలోకి వస్తుంది. నువ్వు మెడిసిన్ చదివాక ఆ మెడికల్ నాలెడ్జ్ నీ బుర్రలో ఉండకపోతే నువ్వు స్కూల్లో వదిలేసి వస్తే ఏం లాభం? కానీ దేవాలయంలో ఏం చేస్తున్నాం మనం? ఎందుకు భారతీయులు ఇలా తగలడ్డారు ప్రశ్నించుకోండి. మనదేది ఈ విద్య? మనది దేవాలయం యొక్క విద్య. ప్రాకృతిక శక్తులవి, అడుక్కోవలసిన అవసరం లే. నీకు నియమం తెలిస్తే చాలు, యు కెన్ హ్యాండిల్ ఇట్. ఇదంతా సైన్స్ లో మేమేం చెప్తామంటే ఫండమెంటల్స్ తెలిస్తే యు గెట్ పవర్. కెమిస్ట్రీ యాటమ్ గురించి తెలిస్తే సైంటిస్ట్లకు అర్థమవుతుంది, బయాలజీ గురించి సెల్స్ గురించి తెలిస్తే బయాలజీ అర్థమవుతుంది. ఫండమెంటల్స్, మనిషి యొక్క ఫండమెంటల్ ఏంటి? శ్వాస. నువ్వు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే బతుకున్నావు, ఊపిరి లేదు అంటే అంతే. దేని గురించి తెలుసుకోవాలి? నువ్వు శ్వాస గురించి తెలుసుకోవాలి. శ్వాసను ప్రాణాలను సంస్కృతంలో గయా అని అంటారు. దాన్ని ఎలా రక్షించాలి? త్రాయతి గయాన్ త్రాయతి ఇది గాయత్రి అన్నది మర్చిపోయాం మనం, అర్థం చేసుకోండి. అందుకు నేను చెప్పాను మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక మామూలు వ్యక్తులుగా వెళ్ళారు, సైంటిస్టులుగా వెళ్తారు, మీకు ఇది అర్థమైపోయింది. ఇంకా మీరు ఎంత ఉపయోగించుకుంటారు? మొదట ఈ పుస్తకం. అంతేత గాయత్రి మంత్రం అంటే ఇదేదో అనుకోకండి, ఇది ఒక విగ్రహం అంతే, ఒక రూపకల్పన. ఏమిటి రూపకల్పన? హంస. చాలా మందికి హంస అంటే ఏంటో తెలియదు, శ్వాస అంటే ఏంటో తెలియదు. చాలా మంది డాక్టర్లను అడిగింది, వాళ్ళు చెప్తారు నువ్వు ఎందుకు ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు అంటే ఈ రెండు రెక్కలు కదులుతాయి, ఇక్కడ డయాఫ్రామ్ అని ఉంటుంది తెలుగులో ఏమంటారు దీన్ని, ఏమంటే ఏమని మీకు అర్థమైంది కదా. లంగ్స్ కింద ఉండేది, పొట్ట పైన ఉండే ఒక మజిల్ ఉంటుంది. ఉరపంజరం అంటే సరేలే, ఏదో ఒకటి వాళ్ళకి అర్థమైపోయిందా? అర్థమవుతే చాలు, ఇది కదులుతుంది. అంతేత శ్వాస ముక్కు ద్వారా, లంగ్స్ ద్వారా కాదు, దీని ద్వారా కదులుతుంది అన్నదే మనకి ఇంకా తెలీదు. డాక్టర్ని అడిగింది చెప్తారు వాళ్ళు కరెక్ట్ అని. ఇక్కడ కదులుతుంది మజిల్, ఇలా కొట్టుకుంటూ ఉంటుంది మజిల్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది, శ్వాస ఆడుతూ ఉంటుంది. అది అందుకే హంస లేచిపోయిందండం, శ్వాస ఆగిపోతే హంస లేచిపోయింది అనేది. అందుకే ఈ మజిల్ కదులుతూ ఉంటుంది. ఈ మజిల్ని కదుపుతూ ఊపిరి పీల్చుకుంటే మీకు రోగాలు రావు. ఏ డాక్టర్ అయినా ఇవాళ వెళ్ళి అడగండి, దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అని అంటారు వాళ్ళు. డాక్టర్స్ వాడే భాష ఏంటి అంటే డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అని. మన ఋషులు వాడే మాట ఏంటి అంటే గాయత్రి బ్రీతింగ్ అని. అందుకే ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మా ఓం జన ఓం తప ఓం సత్యం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవచ్చ ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఆపో జ్యోతిరసో మృతం భూర్భువస్సువరో. ఇది గాయత్రి యొక్క డయాఫ్రమాటిక్ మంత్రం. అంతే, మీరు బొమ్మను చూసి గాయత్రి అనుకుంటే అట్ట మీ శరీరంలో దాన్ని ఆ మజుల్ని పట్టుకోండి. ఈ శ్వాస ఎప్పుడైతే మీ శరీరంలోకి వెళ్తుందో, ఏ సైంటిస్ట్ నైనా అడగండి, అది ఐదు రకాలుగా మారుతుంది. ఇటువైపు మూడు లోబ్స్ ఉంటాయి, ఇటువైపు రెండు లోబ్స్ ఉంటాయి లంగ్స్ లో. మూడు లోబ్స్ అంటే తెలుసు కదా, కండరాలు ఉంటాయి, అంటే గాలి చొచ్చుకుపోయే సంచీలు. ఇటు మూడు సంచీలు ఉంటాయి, ఇటు రెండు సంచీలు ఉంటాయి. అంటే మీరు గాలి పీల్చుకోగానే ఎన్ని రకాలుగా విభజింపబడింది? అది ఐదు రకాలుగా విభజించి, అదే మన సైన్స్ చెప్తుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, ఎంత సైంటిఫిక్ అర్థం చేసుకోండి, మీ ఒపీనియన్ మార్చుకోండి. గాయత్రి మంత్రాన్ని ఏదో దేవత అనుకోవద్దు, ఊపిరి పీల్చుకోవటం నేర్చుకుంటే చాలు. థ్యాంక్స్ టు స్వామి రామ్దేవ్. చూస్తున్నారా టీవీలో, సంస్కృతి ఛానల్లో పొద్దున్న 7 గంటలకు వస్తుంది, అందరూ లెక్చర్ చూసుకోండి, చేయండి. అది శ్వాస చేసుకుంటే అన్ని రోగాలు పోతున్నాయి నిరూపిస్తున్నాడు ఆయన, ఛాలెంజ్ చేస్తున్నాడు మల్టీనేషనల్ కంపెనీస్తో. భారతదేశాన్ని రోగరహితమైనటువంటి దోషంగా చేస్తాను నేను ఈ శ్వాస ఉపయోగించుకోవటం ద్వారా. ఆయన 7 రకాలైనటువంటి శ్వాసలు చెప్తాడు, ఈ 5 ప్లస్ నీ మనస్సు బుద్ధి మొత్తం 7 రకాలైనటువంటి శక్తుల గురించి చెప్తాడు. అది గాయత్రి. ఇది ఈ దేవస్థాపనలో మొదటిది. ఇది ఈ దేవాలయాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. ఈ దేవాలయాలను మీరు ఉపయోగించుకున్న తర్వాత, విద్యాలయాలు దేవాలయాలు, నెక్స్ట్ స్టెప్ ఏంటి విద్యాలయాలలో? గురుకులాలు. తప్పు చెప్పానా? విద్యాలయాలలో కాదు, దేవాలయాలలో నెక్స్ట్ స్టెప్ గురుకులాలు. మరి విద్యాలయాలలో కూడా గురుకులాలే. ఎలా? ఇంజనీరింగ్ కాలేజీలో గురువులు ఏం చెప్తారు? ఇంజనీరింగ్ చెప్తారు. అక్కడ పాస్ అయిన విద్యార్థులు ఏ కులానికి సంబంధించిన వారు అవుతారు? గురు కులానికి, ఇంజనీర్స్ అవుతారు. మెడికల్ కాలేజీలో గురువులు ఏం చెప్తారు? మెడిసిన్ చెప్తారు. పిల్లలు ఏమవుతారు? డాక్టర్స్ అవుతారు, గురు కులము. మరి ఇక్కడ విద్యాలయాలలాగే ఆధ్యాత్మిక జగత్తులో దేవాలయాలలోంచి మేము గురు కులాలకే ఎదగాలి. ఎలా ఎదుగుతాం? ఏం చేస్తే ఎదుగుతాం? ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి గురుకులాలు, అంటే ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీకి ఎలా అడిగాం, ఎంసెట్ పరీక్ష రాసి అడిగాం. మరి ఇక్కడ ఎంసెట్ పరీక్ష రాయలేదు. ఆ ఎంసెట్ పరీక్షలనే సంస్కారాలు అంటాం మనం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు సంస్కారాలే మనకి. గర్భాధార సంస్కారం నుంచి చనిపోయాక కూడా నీకు సంస్కారం జరుగుతుంది అన్నది గుర్తిస్తున్నావా? దాని అంత్యేష్టి సంస్కారం అంటాం. ఏడవాల్సిన పనులే. ఇంకేంటే నీ శరీరం పోయింది కానీ నువ్వు చావలేదు. నువ్వు సంబంధం ఇప్పటికీ పెట్టుకోవచ్చు చనిపోయిన వాళ్లతో, మీ పితరులతో. అలా సంబంధం పెట్టుకున్న వాళ్ళు కనీసం ఆరుగురు నాకు ఆంధ్రప్రదేశ్లో తెలుసు. మీరు అడిగినా నేను చెప్పను, ఎందుకంటే ఒకసారి నేను చెప్పాక వాళ్ళ బతుకు ఎలా అయిపోయిందంటే నరకి. అందరూ వచ్చి పట్టాను. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, మా వాడు చచ్చిపోయాడండి, వాడు ఎక్కడున్నాడు, వాడికి ఇదే పని ఇంకా, వాడు ఎక్కడున్నాడు అని. కానీ అది సంభవం అన్నది నమ్మండి. శరీరం పోతోంది, నువ్వు పోవటం లేదు అన్నది మాట వరుసకి నువ్వు అంటున్నావు, లేకపోతే ఏడవు నువ్వు. ఆదిజ్యం నేర్చుకోండి. అందుకని నేను చెప్పాను మృత్యువు లేదు అని. కఠోపనిషత్తులో చెప్తాడు, సమృత్యం తరతి సమృత్యం. చచ్చేది నీ బాడీ అయ్యా, నువ్వు చావు కబురు కాదు. ఇది తెలుసుకోండి. అది గురుకులాలలో ఆ విద్య నేర్పుతారు. దాన్ని అమృతత్వ విద్య అంటారు. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోగలరు మీరు? యజ్ఞ విద్య ద్వారా. గాయత్రి మంత్రము యజ్ఞ విద్య. యజ్ఞాలని పూర్వకాలం అలా ఉపయోగం, ఏం కావాలంటే అది పొందేవారు. ద్రోణాచార్యుడికి ఒళ్ళు మండింది ద్రుపదుడి మీద. సరే అర్జునుడిని పంపిస్తాడు, ద్రుపదుడిని తీసుకొచ్చుకుంటాడు. ద్రుపదుడు వచ్చి ఇప్పుడు ద్రోణుడి మీద ఒళ్ళు మండింది, యజ్ఞం చేస్తాడు. ఇద్దరు 16 ఏళ్ల పిల్లలు సశరీరంగా బయటకు వస్తారు, ద్రౌపది ఇంకోటి దృష్టద్యుమ్నుడు. మీకు ఇది కాక్ అండ్ బుల్ స్టోరీగా ఉంటాయి, కానీ క్లోనింగ్ అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారు. క్లోనింగ్ అన్నాక ఎన్నో ఏంటి ఇంచేత యజ్ఞము అంటే మీకు ఒక అపోహ ఏంటి అంటే ఓ అగ్నిని కర్రపుల్లలు వేసి స్వాహ అంటే యజ్ఞం అని. కానీ యజ్ఞము అన్న మాటకు అర్థం తెలిస్తే మీరు ఆ మాట అనరు. యా అంటే ఎవరవుతే, జ్ఞా అంటే తెలిసి చేస్తాడో అది యజ్ఞము. సైంటిస్ట్ తెలిసి చేస్తాడు కనుక వాడు ఏ పని చేసినా అది యజ్ఞమే. మనం సంస్కారాలు చేస్తున్నప్పుడు తెలిసి చేస్తే అది యజ్ఞము. ఇప్పుడు మనం తెలియకుండా చేస్తున్నాం. అది నేర్పటానికి ఆ పక్కనున్నది విచార క్రాంతి అభియాన్ అని ఉంది. మీ ఆలోచన విధానాన్ని ఇలా మార్చుకోండి. దేవాలయాల నుంచి గురుకులాలకు వెళ్ళండి. గురుకులాల నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? అరణ్యాలకు వెళ్తాం, అక్కడ ఆశ్రమాలకి వెళ్తాం. గురుకులాల నుంచి ఆశ్రమాలకు వెళ్తాం. మరి ఇక్కడ విద్యాలయాల నుంచి ప్రొఫెషనల్ కోర్సు, మెడికల్ ఇంజనీరింగ్ అనుకుందాం. ఈ గురుకులంలో ఈ చదువుతున్నటువంటి వాడు చాలా కష్టపడాలి. నిజంగా ఆ సబ్జెక్ట్ వాడికి రావాలి అనుకుంటే చాలా కష్టపడాలి గురుకులంలో. మరి గురుకులంలో పాస్ అయిపోయాక ప్రాక్టీస్ పెడతాడు డాక్టర్గా. అప్పుడు శ్రమ లేకుండా ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. శ్రమపడి ప్రిస్క్రిప్షన్ ఇస్తే వాడు మంచి డాక్టర్ కాదనేగా అర్థం. భావం అర్థమవుతుందా? నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని శ్రమ లేకుండా ఉపయోగించుకో, దాన్ని ఆశ్రమము అంటాం. ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ అను. నీ ఇష్టం ఏం పేరు పెడతావు, విద్యాలయము, దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్సు, దాని తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్. ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ ఇక్కడ పెట్టిన వాళ్ళని ఆశ్రమాలు అంటాం. దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలు. ఈ ఆశ్రమాలలో ఈ దేవతా శక్తుల్ని ఉపయోగించుకునే విద్య అంతా నేర్పేవారు. స్పెషలైజేషన్ గురుకులంలో ఏంటి, ఆ గురువు చెప్పింది నేర్చుకునేవాడు. ఆశ్రమంలో ఒకసారి ఎంఏ పాస్ అయిపోయాడు అనుకోండి, మళ్లీ బిఏ వరకు చదవక్కర్లేదు, డైరెక్ట్ గా ఇంకో ఎంఏ కట్టుకోవచ్చు, మళ్ళా ఇంకో ఎంఏ కట్టుకోవచ్చు శ్రమ లేకుండా. అది ఆశ్రమాలు. కానీ ఈ ఆశ్రమాలలో శ్రమ లేకుండా డాక్టర్స్ అందరూ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాడికి మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి, సైంటిఫిక్ డిస్కవరీస్, అవి తెలియాలి కదా. మరి మళ్ళీ వాడు ఎంబీబీఎస్ జాయిన్ అవుతాడా? జాయిన్ అవుడు. వాడు సెమినార్స్కి వెళ్తాడు, కాన్ఫరెన్సెస్కి వెళ్తారు, ఇక్కడ ఆరణ్యకాలికి వెళ్తారు. సూత శౌనకులు వాళ్ళు ఋషులకి చెప్పేవాళ్ళు. ఆరణ్యకాలలో ఋషులు కలుసుకునేవారు తప్ప. అంటే ఏంటి, ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే సెమినార్స్, కాన్ఫరెన్సెస్, స్పెషలైజ్డ్ మీటింగ్స్, ఆరణ్య కాదు. ఇదంతా కలిపి వచ్చిన నాలెడ్జ్ ఎవరికి ఉపయోగపడేది? సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక డాక్టరు విద్యాలయంలో ఇంటర్మీడియట్ వరకు చదివి అంటే దేవాలయానికి బదులుగా ప్రొఫెషనల్ కోర్సులో గురుకులానికి బదులుగా మెడిసిన్ చదివి ప్రైవేట్ ప్రాక్టీస్గా ఆశ్రమం పెట్టుకుని స్పెషలైజ్డ్ నాలెడ్జ్ తెలుసుకోవటానికి కాన్ఫరెన్సెస్ ఆరణ్యకాలకి వెళ్ళాక ఈ జ్ఞానము వాడు దేనికి ఉపయోగిస్తాడు? కామన్ మ్యాన్కి ఉపయోగిస్తాడు. అది తీర్థము అంటే దేవాలయాలలో మీకు ఇచ్చే తీర్థం అది. ఆ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉందా? అది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇది. కానీ నేను చెప్పినా మీరు వినలేరు. ఇప్పుడు ఇంకంటే ఇప్పుడు అప్పుడే ఎప్పటి నుంచి ఉన్నారు కదా, 4 గంటల నుంచి ఉన్నారు. కానీ నేను చెప్పింది మీకు అర్థమవుతే రాబోయేటటువంటి రోజులలో ఈ దేవాలయాలను గురుకులాలను ఆశ్రమాలను ఆరణ్యకాలను తీర్థాలను చూసి మీరు ఏ విధంగా ఋషులు దేవాలయాలు మహర్షులు గురుకులాలు రాజర్షులు అంటే ఆశ్రమాలు బ్రహ్మర్షులు ఆరణ్యకాలు తీర్థాలు దేవర్షులు ఈ 5 రకాలైన విద్యలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే కనీసం మీ ఇళ్లలో ఈ ఫోటోలు పెట్టుకోండి, సర్టిఫికేట్ ఫ్రేమ్ చేయించుకు పెట్టుకుంటారు కదా. మెడిసిన్ డాక్టర్ చదివితే నేను చదివాను అని ప్రూఫ్ ఏంటి? వాడికి ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాడు. మరి మీ ఋషుల నుంచి బ్రహ్మర్షుల వరకు మీకు అర్థమైంది అంటే ఏమవ్వాలి? ఈ ఫ్రేమ్ ఉండాలా? కనీసం ఆ మాత్రమైనా ఒకటి మీ ఇంటి మీద పెట్టండి. ఎందుకు చెప్పాను? ఇందాక మీకు చెప్పాను నేను ద్రోణుడు కంటే ఆయన మూర్తి గొప్ప ఫలితాలు ఇచ్చింది, అందుకు ఇది చెప్పింది. ఈ ఫోటో అందుకు పెట్టుకోమంటున్నాను. స్వయముగా గురువుగారే మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే ఈనాడ సంభవం, ఆయన శరీరంలో లేడు. కానీ ఇది సంభవమే. మరి చిన్న ఒక ఫోటో మీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఈ లింక్ ఏర్పడుతుంది అన్నది మీరు విశ్వసిస్తే మనకు నచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం కదా, ఎందుకు పెట్టుకుంటాం? లింక్ ఉంచుకోవటాన్ని. అందులో ఇదే ప్రాణవంతమైనటువంటి ఒక తీర్థంలో వచ్చేటటువంటి లింక్, దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీ ఇళ్లలో 3 సైజుల్లో ఉందా? అదే తను ఉంది కదా, చూసుకో. చిన్న ఇంతకంటే చిన్నది చిన్నది చూపించు, సైజ్ చూపించు. ఇదంటే అది ఈజీ అందరికి. ఇది నేను కోరుకునేది, విద్యాలయాలకి బదులు దేవాలయాలు మీ ఇళ్లలో పెట్టాలి. మీ వ్యాపార స్థలాల్లో కానీ మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ అందరికీ పంచండి. మొట్టమొదట ప్రజాభిప్రాయాన్ని కలగజేయటానికి ఇది ఇంపార్టెంట్. రెండోది ఏం చెప్పాను, మీరు డీప్గా సూర్యకిరణ విజ్ఞానం గాయత్రి మంత్రం జోలికి వెళ్ళదలుచుకుంటే ఈ ఒక్క పుస్తకం చాలు. మీరు ఆచరణ చేసి పుస్తకాన్ని అర్థం చేసుకుంటే ఇంకో పుస్తకం అక్కర్లే. దాని తర్వాత ఈ 21వ శతాబ్దంలో ఈ మార్పులన్నీ గ్యారంటీగా జరుగుతాయి అని ఋషులు చెప్పినటువంటిది, భవిష్యత్ వక్తలు చెప్పినటువంటి, జ్యోతిష్కులు చెప్పినటువంటిది, దానికి కావలసినటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఇందులో ఉన్నాయి. సరే, ఈ సాధన అంతా చేసుకుంటాం మాస్టారు, ఈ దేవాలయాలు అవి పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. దీని తర్వాత ఇంకో అరగంట మీరు కూర్చోవాలి. ఈ దేవాలయం ఎలా పెట్టుకోవాలో మీ ఇళ్లలో చెప్పడానికి ఈ సూర్యకిరణ విజ్ఞానాన్ని ప్రతి నెల మీ ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో చెప్పే మ్యాగజైన్ ఇది. మామూలు ఆధ్యాత్మిక మ్యాగజైన్ కాదు, ఇది చదివితే మీకు తెలుస్తుంది తేడా. మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో? ప్రాక్టికల్ సూర్యకిరణ విజ్ఞానము. దాని ద్వారా దీని హెడ్డింగ్గా ఏం పెట్టారంటే ద రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మ్యాగజైన్. మీ వ్యక్తిత్వాలు మారుతాయి. మామూలు వ్యక్తులుగా ఉన్నటువంటి మీరు ఋషులుగా మారుతారు. ఋషులంటే కుప్పు పెట్టుకుని కమండలం పెట్టుకునే వాళ్ళు కాదు నా ఉద్దేశం. ఈ ప్రతిభ ఉన్నవాళ్ళు, ఈ శక్తి ఉన్నవాళ్ళు, శ్వాసను ఉపయోగించుకోగలిగేటటువంటి దమ్ము ఉన్నవాళ్ళుగా మారటానికి ఈ మ్యాగజైన్ మీరు ప్రతి నెల సెప్పించుకోండి. నెలకి 8 రూపాయలు ఈ మ్యాగజైన్ ఖరీదు. 8 రూపాయలంటే ఒక కప్పు టీ తాగినా ఇద్దరు సరిపోతుంది. కానీ దాంతో మీ జీవితాలు మారిపోతాయి. ఇంకైతే ఈ మూడు పుస్తకాలు తీసుకుంటూ దీన్ని పెట్టుకోండి. ఇంకా ఈ కార్యక్రమానికి మేము నిజంగా యాక్టివ్గా ఏదైనా చేయగలిగితే ఐదుగురు కలిసి మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటాము అని ముందుకు రండి. ఆ కార్యక్రమాలలో మీరు చేయవలసినటువంటిది ఏంటి అంటే వారానికి 2 గంటలు అంతే. ఒక సంవత్సరంలో సూర్యకిరణాలను మీరు ఉపయోగించుకునేటట్టు తయారు చేయడానికి మా గురువు గారిది పూచి. ఖచ్చితంగా మీకు దీని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ అర్థం అవుతుంది. కానీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలవరు. అంతేక గాయత్రి మంత్రం చేసిన వాళ్ళందరూ శ్రీరామ శర్మ ఆచార్యులంత గొప్పవాళ్ళెవరు. కానీ మీ వ్యక్తిగత సమస్యల్ని ఖచ్చితంగా మీరు తీర్చుకోగలరు ఒక సంవత్సరం లోపల. కానీ కండిషన్ ఏంటి, ఐదుగురు కలవాలి. పంచ ప్రాణాలు కదా, ఆ సంఖ్యకు అది చాలా ఇంపార్టెంట్. ఐదుగురు కలిస్తే చాలు. వారానికి 2 గంటలు ఒకసారి కలిస్తే చాలు. అది ఇప్పుడు ఏం చేయాలో అన్నది సూచన ప్రాయంగా తను చెప్తుంది. జై గురుదేవ్. ఇంకా ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే ఓ యూనివర్సిటీ ఉంది, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉంది, ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్, యూజీసీ దాన్ని రికగ్నైజ్ చేసింది. ఇంకో తమాషా యూనివర్సిటీకి ఏంటి అంటే గవర్నర్ ఛాన్సలర్ కాదు, వైస్ ఛాన్సలర్ దానికి ఛాన్సలర్. ఇంకంటే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మాకు ఈ విద్య రాదు, మీకు వచ్చు, మీరు చేసుకుంటున్నారు, డబ్బులు మీరే పెట్టుకుంటున్నారు, ఇంకా మాదే ఉంది, మీరే చేసుకోండి అని రికగ్నిషన్ ఇచ్చింది. 2 జర్మన్ యూనివర్సిటీస్, 1 అమెరికన్ యూనివర్సిటీ కూడా దాన్ని ఒప్పుకుని వాళ్ళ వాళ్ళ సిలబస్లు వాళ్ళ యూనివర్సిటీలో పెట్టారు. అదేమి విచిత్రం, భారతీయ యూనివర్సిటీలు ఏది అది పెట్టలేదు, జర్మన్ యూనివర్సిటీలు అమెరికన్ యూనివర్సిటీలు పెట్టారు. కానీ నా కోరిక ఏంటి అంటే వాళ్ళేం చేస్తే మనకెందుకు, మీలో 5 గురికి ఈ ఇంట్రెస్ట్ ఉంది. ఒక వ్యక్తి నేను బాధ్యత తీసుకుని నా ఇంట్లో వారానికి 2 గంటల పాటు ఈ చెప్పబడిన కార్యక్రమాలు చేసుకుంటాను అని. అక్కడ ఏం చేయాలో అన్నది ఇక్కడ సూత్రప్రాయంగా చెప్తారు. నవంబర్ 17, 18, 19 తారీఖుల్లో కోటప్పకొండ వద్ద, కార్తీక మాసం, 2 రకాలుగా మీకు లాభం అది. అక్కడ ఈ ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెట్టారు హరిద్వార్ వాళ్లే. అక్కడ నుంచి వాళ్ళు వస్తారు, మనం అందరం ఉంటాం, నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. అందరూ ఆహ్వానితులే. మేము రావచ్చా, 3 రోజులు ఉండొచ్చా అని అడగండి. ఉండండి అని మేము అంటున్నాం, ఉంటారా ఉండరా మీరు చెప్పండి. మీరు మమ్మల్ని అడగండి ఉండొచ్చా అని. ఉంటాము రైట్, లేకపోతే ఉండము. ఫీజు ఏమీ ఇవ్వక్కర్లే, అంటే మీ దారి ఖర్చులు పెట్టుకు రావాలి. టీఏడిఏ ఇవ్వం. భోజనం పెడతాం, మీకు నచ్చిన 5-స్టార్ హోటల్లో ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్యకరమైన భోజనం గ్యారంటీగా ఉంటుంది. దానికి ఏం ఛార్జెస్ ఏమి ఉండవు, లేవు కదా, క్యాంప్ ఫీజు అది ఏమీ లేవు. ఎంతమంది అయినా రావచ్చు. వీళ్ళు సుమారు 5,000 మందికి ప్రిపేర్ అవుతున్నారు. 10,000 మంది వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇంకేంటే మాకు అక్షయ పాత్ర ఉన్నది, సూర్యకిరణ విజ్ఞానం, అదే ప్రూఫ్ మీకు. జై గురుదేవ్. అంతేనా.